ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇ ನಷ್ಟಪ್ರಾಯೇಶ ಭದ್ರೇಶ ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ. ಭಗವತೀ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತೇರ್ಭವತಿ ನೈಶಿಕೇ. ಕ್ಯಾಂಟೋ 11 ಚಾಪ್ಟರ್ 22 ಅಂಡ್ ಟೆಕ್ಸ್ಟ್ ನಂಬರ್ 56.
ಅರ್ಥೇ ಹಿ ಅವಿದ್ಯಮಾನೇ ಅಪಿ ಸಂಸ್ಮೃತಿ ನ ನಿವರ್ತತೆ ಧ್ಯಾಯತಃ ವಿಷಯಾನ್ ಅಸ್ಯ ಸ್ವಪ್ನೇ ಅನರ್ಥ ಆಗಮಃ ಯಥಾ. ಅರ್ಥೇಹ್ಯ ವಿದ್ಯಮಾನೇಪಿ ಅರ್ಥೇಹ್ಯ ವಿದ್ಯಮಾನೇಪಿ ಸಂಸೃಷ್ಟಿರ್ನ ನಿವರ್ತತೆ ಸಂಸೃತಿರ್ನ ನಿವರ್ತತೆ ಧ್ಯಾಯಯತೋ ವಿಶ್ಯಮಾನಸ್ಯ ಧ್ಯಾಯತೋ ವಿಶ್ಯಮಾನಸ್ಯ ಧ್ಯಾಯತೋ ವಿಶ್ಯಮಾನಸ್ಯ ಸ್ವಪ್ನೇನರ್ತಾಗಮೋ ಯತಃ ಸ್ವಪ್ನೇನರ್ಥಾಗಮೋ ಯಥಾ ಸ್ವಪ್ನೇನರ್ಥಾಗಮೋ ಯಥಾ. ಅರ್ಥೇಯ ವಿದ್ಯಮಾನೇಪಿ ಅರ್ಥೇಯ ವಿದ್ಯಮಾನೇಪಿ ಸಂಸ್ಮೃತಿರ್ನ ನಿವರ್ತತೆ ಸಂಸ್ಮೃತಿರ್ನ ನಿವರ್ತತೆ ಧ್ಯಾಯತೋ ವಿಷಯ ವಿಶ್ಯಮಾನಸ್ಯ ಧ್ಯಾಯತೋ ವಿಷಮಾನಸ್ಯ ಸ್ವಪ್ನೇನರ್ಥಾಗಮೋ ಯಥಾ
ಸ್ವಪ್ನೇನರ್ಥಾಗಮೋ ಯಥಾ. ವರ್ಡ್ ಟು ವರ್ಡ್ ಮೀನಿಂಗ್: ಅರ್ಥೇ ಇನ್ ಟ್ರೂತ್ ಹಿ ಸರ್ಟನ್ಲಿ ಅವಿದ್ಯಮಾನೇ ನಾಟ್ ಎಕ್ಸಿಸ್ಟಿಂಗ್ ಅಪಿ ಈವೆನ್ ದೋ ಸಂಶ್ರುತಿರ್ ಮೆಟೀರಿಯಲ್ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ನ ನಿವರ್ತತೆ ಡಸ್ ನಾಟ್ ಸ್ಟಾಪ್ ಧ್ಯಾಯಾಯತಃ ಹೂ ಈಸ್ ಮೆಡಿಟೇಟಿಂಗ್ ವಿಷಯಾನ್ ಆನ್ ದ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಆಫ್ ಸೆನ್ಸ್ ಗ್ರಟಿಫಿಕೇಶನ್ ಅಸ್ಯ ಫಾರ್ ಹಿಮ್ ಸ್ವಪ್ನೆ ಇನ್ ಡ್ರೀಮ್ ಅನರ್ಥ ಆಫ್ ಅನ್ವಾಂಟೆಡ್ ಥಿಂಗ್ಸ್ ಆಗಮಃ ದ ಕಮಿಂಗ್ ಯಥಾ ಜಸ್ಟ್ ಆಸ್. Translation and purport by disciples of His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. Purport, translation: for one who is meditating on sense gratification, material life, although lacking factual existence, does not go away just as unpleasant experiences of a dream does not. Purport. One may object that if Lord Krishna insists that material life is false, then why should one endeavor to stop it? The Lord therefore explains here that although not factual, material life stubbornly continues for one addicted to sense enjoyment, just as a frightened dream continues for one merged in sleep. The word avidyamana, not existing, means the material life is based on mental concoction, as in which one thinks, I am man, I am woman, doctor, I am senator, I am sweeper, and so on. A conditioned soul enthusiastically performs its activities based on imaginary identification with the body. Thus, although the spirit soul exists and the body exists, the false identification with the body does not exist. Material life based on a bona fide idea has no factual existence. After one awakens from the dream, the dim reflection of the dream may linger in one's memory. Similarly, one engaging in the devotional service of the Lord may be troubled sometimes by the dim reflection of sinful life. One should therefore become strong in Krishna consciousness by hearing the Lord's instruction to Uddhava.
Om Jnana Virandasya Gyananjana Shalakaya Chakshuronmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Svayam Rupat Kadamaiham Dadati Svapadantikam Vandeham Shri Guru Shri Uta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Sahitina Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padam Sahagana Lita Shivishakanvitamscha He Krishna Karuna Sindho Dinabandho Jagatpate Gopesh Gopika Kanta Radha Kanta Namostate Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vishabhanusute Devi Pranamami Haripriye Vancha Kalpatarubhyascha Kripa Sindhubhyevacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadhadhar Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
ఈ భౌతిక సంసారంలో మనం ఎందుకు ప్రవేశించాం దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి మూల కారణం ఏమిటి దాని గురించి వర్ణిస్తూ 51st శ్లోక 51st శ్లోకంలో ప్రకృతేరేవం ఆత్మనాం అవివిచ్ఛేద్యబుధాపుమాన్ అబుధాపుమాన్ అన్నారు. అబుధ అంటే ఏమిటి? బుద్ధిహీనుడు. మనం ప్రపంచంలో ఇతను బుద్ధిమంతుడు ఆయన అంటారు. ఎవరు ఎవరు బుద్ధిమంతుడు అంటే ఐఐటీలో వచ్చింది సీట్ వచ్చింది బుద్ధిమంతుడు. ఈ బుద్ధిహీనుడు ఎందుకు ఎందుకు పనికిరాని వాడు? ఎందుకు? ఏదో ఫెయిల్ అయ్యాడు, 10th క్లాస్ కూడా పాస్ అవ్వాల, ఫెయిల్ అయ్యాడు. బుద్ధిమంతుడెవరు, బుద్ధిహీనుడెవరు? ఈ ప్రపంచంలో మనం ఆ వ్యత్యాసాన్ని ఎట్లా చెప్పుకుంటాం? ఎవరైతే ఇంద్రియ భోగానికి ఆ విషయ వస్తువుల్ని అర్జించే సామర్థ్యం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళు బుద్ధిమంతులు. ఆ ఇంద్రియ విషయాల్ని భోగించే వస్తువుల్ని మనం అర్జించిన తర్వాత దాన్ని ఎట్లా మనం భోగం చేయాలో దానిలో నిపుణులు ఎవరవుతారో వాళ్ళు బుద్ధిమంతులు. అదే కాకుండా మా దగ్గరికి వచ్చిన విషయ భోగ వస్తువులు ఉన్నాయే, అది మన దగ్గరే ఉండాలి, ఇంకోళ్ళ దగ్గర ఉండకూడదు. ఎవరైతే దీని మీద దీని గురించి విచారణలో ఇటువంటి విచారణలో ఎక్స్పర్ట్ అవుతారు, నిపుణులు అవుతారు, అతన్ని వాళ్ళని బుద్ధిమంతులు అని చెప్పారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో బుద్ధిమంతులు ఎవరంటే ఆత్మవస్తువుని అనాత్మవస్తువుని దాని మధ్యలో ఉండే ఆ తేడా ఆ వ్యత్యాసాన్ని ఆ భేదాన్ని ఎవరు గుర్తిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు ఉన్నారు. అది ఇక్కడ ప్రకృతేరేవం ఆత్మానాం అవివిచ్ఛేద్ అబుధా పుమాన్. ఎవరైతే ప్రకృతి ఆత్మ అంటే శరీరాన్ని ఆత్మ శరీర ఆత్మ భేదాన్ని ఎవరైతే గుర్తించలేకపోతున్నారో వాళ్ళు బుద్ధిహీనులు అబుధా అన్నారు. తత్వేన స్పర్శ సమ్మూఢాః సంసారం ప్రతిపద్యతే. అటువంటి వాళ్ళు సంసారం ప్రతిపద్యతే అటువంటి వాళ్ళు సంసారానికి వస్తారు. అంటే ఈ సంసారంలో రావడానికి మన కారణం ఏమిటి? అవిద్య. అవిద్య అనే రోగం ఉందే ఆ రోగమే ఈ సంసారానికి కారణం. సంసారంలో మనం ఈ అన్నెన్నో రకరకాల సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఈ సుఖాలు అనుభవించినా ఆ సుఖం సుఖం కాదు. ఏ మీరు అనుకోండి, మీకు ఒక గంట సేపు సుఖం ఇస్తా, దాని తర్వాత 10 నిమిషాలు దుఃఖం ఇస్తా అన్నారనుకోండి. గంట సేపు సుఖమండి, దాని తర్వాత 10 నిమిషాలు దుఃఖం. ఎట్లాగంటే మంచి భోజనం పెడతా, మంచి భోజనం, పప్పు కూర ఏ జ్యోతి అది, మైసూరుపాకు ఏ జ్యోతి అది, అన్నీ వండి పెడతాం ఫస్ట్ క్లాస్. ఆఖరిలో నేను చెప్పింది మీరు తినాలి. ఏమిటిది? పచ్చి కాకరగా తినాలి. ఎవరన్నా ఒప్పుకుంటారు దీనికోసం? అయినా నీకు కొంచెం కిచడి ఇచ్చి నేను వెళ్తాను. అదే ఆ బుద్ధిమంటు తెలియక ఒప్పుకుంటారు. బుద్ధిని ఏం చేస్తారంటే, ఓ గంటసే మనం కనీసం అరగంట దాకా చాలా భోగించవచ్చు కదా, నీ అరగంట తర్వాత నేను చెప్పింది ఏదో తినాలి. దాని తర్వాత తిన్న తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు. ఆ పచ్చి కాకర తిన్నారనుకోండి, రోజు పూరా దినవంతి ఎట్లా అవుతుంది మంది? బాగుండదు కదా. ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఈ సంసార సుఖ దుఃఖాలు అనుభవించడానికి కారణం ఇదే అజ్ఞానం, అవిద్య. ఏమిటి అవిద్య అంటే, నేను ఆత్మని కాదు, నేను ఈ శరీరాన్ని అని భావించడం ఇది అవిద్య అన్నారు. తర్వాత ఈ అవిద్య వలన ఎన్నెన్నో మనకి రకరకాల శరీరాలు దొరుకుతాయి. సత్వగుణ సంయోగంతో సత్వసంగా త్రిషిం దేవా అని అన్నారు. అంటే సత్వుద్ధం గచ్చది సత్వస్థా భవతితో భగవంతుడు చెప్పాడు కదా. కొంతమందికి మంచి శరీరం దొరుకుతుంది, చాలా అందమైన శరీరం, దేవతల యొక్క శరీరం, ఋషిం దేవా అని అన్నారు. ఉర్ధ్వం గచ్చని సత్వస్థా మధ్య తిష్టంది రజసాసురా మానుషాం. ఎవరైతే రజగుణం ప్రధాన్యంగా జీవితం కనుక గడిపితే వాళ్ళకి మరొక జన్మలో వచ్చే జన్మలో అసురుల జన్మలో లేకపోతే మనుష్య జన్మ దొరుకుతుంది. తమసా బుధ తిర్యక్త్వం అంటే జంతువుల శరీరం దొరుకుతుంది. అంటే మనం ఈ సంసారంలో మంచి చెడు, హో ఇది చాలా మంచివాడు, చాలా మంచి ఇల్లు, ఇది చెడు, ఇది మంచి ఇది చెడు, ఈ రెండు ఈ ద్వంద్వ భావంలో మనం ఇరుక్కుపోతాం. అది మన పరిస్థితి. ఏమిటవుతుందంటే ఈ అజ్ఞానంలో మనం ఏమనుకుంటామంటే ఇది మంచిది ఇది చెడు, ఈ భౌతిక ప్రపంచంలో ఇది మంచిది ఇది చెడు అనే ఆ భావనలో, ఈ ద్వంద్వ భావంలో ఇది నాకు మంచిది ఇది నాకు చెడు, నాకు ఇది చాలా బాగుంది ఇది బాగలేదు, ఇది చాలా అందంగా ఉంది ఇది అందం లేదు, దీనిలో ఎటువంటి అందం లేదు అనే ఈ ద్వంద్వ భావాల్లో మనం ఇరుక్కుపోతాం. అందుకని చైతన్య మహాప్రభు వారు అన్నారు, ఏయి బాల ఏయి మంద ఏయి సవ భ్రమ. మన ఈ ప్రపంచంలో ఎటువంటి దాన్నైనా మనం పొగుడుతున్నాం అనుకోండి, ఇది చాలా మంచిది, ఇటువంటి శరీరం నాకు కావాలి, ఇది చాలా శక్తివంతుడు, ఇతను చాలా శక్తివంతుడు, ఈమె చాలా అందగత్త అని అనుకోవటమే భ్రమ. ఇది మంచి ఇది చెడు, ఈ ప్రపంచంలో మంచి చెడు అనేది ఏమి లేదు, మనం అనుకుంటాం, ఇది మన ఊహ మాత్రమే. మీకెవరో ఒకళ్ళు మంచి మొబైల్ ఇచ్చారనుకోండి, చాలా మంచి మొబైల్ అనుకుంటారు. అదే 2 రోజుల తర్వాత మీ తోడు ఉండేవాడికి ఇంకొక దానికంటే మంచి మొబైల్ వచ్చింది అనుకోండి, ఏం చేసుకుంటారు? ఏమవుతుంది? అరే ఏమిటి మొబైల్, ఎందుకు పనికిరాంది, అది కావాలండి. ఎందుకంటే దీనికంటే అది మంచిది కదా అనేది మన మన భావన. ఇది ఇది మంచి ఇది చెడు అని అనుకోవటం మన అది భ్రమ. ఆ భ్రమలో మనం ఎన్నెన్నో రకరకాలైన వస్తువులు ఎన్నెన్నో రకరకాలైన శరీరాల్ని మనం ధరిస్తూ ఉంటాం అని 52వ శ్లోకంలో చెప్పబడింది. దాని తర్వాత ఆత్మ ఇంత శక్తి ఉన్న సచ్చితానంద స్వరూపులైన ఆత్మ ఇటువంటి అవిద్య ఆ పరిస్థితికి ఎందుకు దిగింది? ఇది ప్రకృతి, జడ వస్తువు శరీరం ఉంది, అదేమిటి? అపరా ప్రకృతి కదా, ప్రకృతి అపరా ప్రకృతి. ఈ శరీరం నిమ్నమైన ప్రకృతి, అపరా ప్రకృతి అన్నారు. కనిష్టమైన ప్రకృతి, కనిష్టమైన శక్తి భగవంతుడి. ఈ ఆత్మ పరా ప్రకృతి, సుపీరియర్ ఎనర్జీ అన్నారు. ఇన్ఫీరియర్ ఎనర్జీ, సుపీరియర్ ఎనర్జీ. ఇప్పుడు మన ప్రపంచంలో ఈ సుపీరియర్ అంటే ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు నిమ్నమైన పరిస్థితి ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తారు, కానీ ఈ నిమ్నమైన పరిస్థితిలో ఉండేవాళ్ళు ఉన్నతమైన పరిస్థితిలో ఉండేవాళ్ళని అట్లా కంట్రోల్ చేయగలరు? నియమించలేరు కదా. ఎవరో శక్తివంతుడు ఉన్నారు, బలవంతుడున్నాడు. ఆ బలవంతుడు బలహీన ఉన్నవాడిని కంట్రోల్ చేస్తా, కానీ ఆ బలహీనుడు బలవంతుడు ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు? ఈ ప్రకృతి అనేది బలహీనుడు, ఎటువంటి చేతన అనేది ఏమి లేదు. అవ్వకపోయినా ఈ ప్రకృతి, ఈ ఆత్మ బలవంతుడైన ఆ చేతన స్వరూపుడైన ఆత్మని ఎట్లా కంట్రోల్ చేస్తుంది? దానికోసం ఈ 33వ శ్లోకంలో ఒక సూత్రంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మృత్యోగతాయ తపశ్యన్. ఈ అజ్ఞానం ఎటువంటిదంటే, ఈ బలవంతుడైన ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మని, ఆత్మ ఈ ప్రకృతికి లొంగిపోతుందంట. దేనివల్ల? ఈ అజ్ఞానం వల్ల. అజ్ఞానం ఎంత శక్తి ఉందంటే, అజ్ఞానంలో ఈ అవిద్యలో ఎంత శక్తి ఉందంటే, మనం సుపీరియర్ ఎనర్జీ, బలవంతుడైనా చేతన స్వరూపుడైన ఆత్మ అయినా ఆ ప్రకృతికి లొంగిపోతామంట. ఎట్లా లొంగిపోతాం అంటే, నేను కర్త అనే ఆ భావన వస్తుంది. అందుకని ఈ సబ్జెక్ట్ మ్యాటర్, ఎవరు కర్త, దాని గురించి భగవద్గీతలో 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు భగవంతుడు. ఎవరు కర్త, కర్త ఎవరు? ఒక చిన్న ఉదాహరణ, మీరు ఒక రసగుల్లా, ఒక మైసూరు బాగా తిన్నారనుకోండి, ఓ తీపిగా ఉంది, ఆ మిఠాయి చాలా బాగుంది. ఒక ప్రశ్న ఏమిటి, ఆ ఒక తీపితనాన్ని అనుభవించేవాడు ఎవరు? మీరు ఆ జివ మీద ఆ మైసూరు పాకు పెట్టుకుంటే హాహా చాలా ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అనుభవించేవాడు ఎవరు? ఆ జివ అనుభవించిందా? మన మనస్సు అనుభవించిందా? మన బుద్ధి అనుభవించిందా? మన శరీరం అనుభవించిందా? ఆ అనుభవం నందే చాలా తీపిగా ఉన్నది, నాకు చాలా హాయిగా ఉన్నది, ఈ అనుభవం ఉంది. ప్రపంచంలో ఎన్నెన్నో అనుభవాల్ని మనం అనుభవిస్తున్నామే, ఈ అనుభవాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మ అనుభవిస్తుందా? మీరు ఆ రసగుల్లా, మైసూర్ పాక్ తిన్నంత వల్ల ఆ తీపితనాన్ని అనుభవించే వాళ్ళు ఎవరు? ఆత్మ. అచ్చా, అదే ఆ తీపితనాన్ని మీకు రసగుల్లాలో మైసూర్ పాక్ పెట్టే మీకు ఆ చాలా తీయగా ఉండండి. ఎవరికో ఈ జబ్బు వచ్చిన వాడికి, జాండీస్ వచ్చిన వాళ్ళకి పెట్టారనుకోండి రసగుల్లా, ఏమంటాడు? ఓ చాలా చేదుకోందంటాడు. మీరిద్దరే ఆత్మలు కదా, ఆత్మ గనక అనుభవం, ఆత్మలో ఈ తీపితనం గనక అనుభవం ఉంటే, మీరు ఒక్కడికి ఒక ఆత్మ ఏదో అంటున్నాడు ఇది ఏది చెదుగా ఉంది, ఇంకో ఆత్మ అంటుందంటే ఇది చెత్తీయగా ఉంది, ఎందుకు ఈ వ్యత్యాసం ఇక్కడి నుంచి వచ్చింది? ఇది కాకుండా కర్త, మీరు
ఈ ఆశ్రమం ఉన్నారు కదా, మీరు మీ ఆశ్రమం నాలుగు అంతస్తులు మీ ఆశ్రమం ఉంది, అక్కడి నుంచి ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్కి బేస్మెంట్కి వచ్చారు. మీరు వచ్చారు, ఎవరు వచ్చారు? శరీరం వచ్చింది, ఆత్మ వచ్చింది, ఎవరు వచ్చింది చెప్పండి. కర్త ఎవరో మీ మిత్రుడు వచ్చి ఆర్టీ ఒక చంప దెబ్బ కొట్టాడు. కొట్టిన తర్వాత హే నువ్వు ఎందుకు కొట్టావు? నేను కొట్టలా, నా ఆత్మను కొట్టింది. నేను శరీరం కూడా శరీరం అరెస్ట్ చేయి, ఆత్మను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఆత్మకి దీనితో ఎందుకు సంబంధం లేదు? ఈ కార్యానికి ఈ ఆత్మకి ఎందుకు సంబంధం లేదు అంటే ఈ పెద్ద కన్ఫ్యూషన్ ఇక్కడ. ఆ చెంపదెప్ప కొట్టినవాడెవరు? ఆ కొట్టిన తర్వాత కొట్టించుకున్న వారికి దెబ్బ తగిలిందే, ఆ దెబ్బ తగిలినప్పుడు అతనికి ఒక కష్టంగా అనుభవిస్తుందే, ఆ అనుభవించిన వాడెవరు? ఇది పెద్ద ఫిలాసాఫికల్ క్వశ్చన్. ఇది చాలా తేలిక కాదు అర్థం చేసుకోవటానికి. ఆ చెంపదెబ్బ కొట్టినవాడెవరు? ఆ కొట్టినవాడు ఆ శరీరం కొట్టిందా, చేయి కొట్టిందా, మనసు కొట్టిందా, ఆత్మ కొట్టిందా? ఆ కొట్టించుకున్న వాడికి ఆ యొక్క దాన్ని ఆ కష్టం ఉంది, దాన్ని ఏమంటారు పెయిన్, ఆ నొప్పి నొప్పిని అనుభవించుకునేవాడెవరు? ఆత్మ అనుభవిస్తుందా? ఆ చెంప దెబ్బ తగిలినప్పుడు ఆ చెంప అనుభవిస్తుందా? ఎవరు అనుభవించేవాళ్ళు ఎవరు? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ముగ్గురు కర్తలు ఉన్నారు. ఎవరు? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. శరీరం, ప్రకృతి అంటే శరీరం. జ్ఞానం అంటే ఏమిటి? ఈ మూడు విషయాల గురించి చక్కగా తెలుసుకోవడం దాన్ని జ్ఞానం అన్నారు. ఆత్మ, చిత్, అచిత్, ఈశ్వర. ఈ మూడు విషయాల గురించి, ఆ మూడు విషయాల్లో ఉండే ఆ భేదాన్ని, ఈ మూడు తత్వాల్లో ఉండే సంబంధాన్ని, అన్యోన్య సంబంధాన్ని, ఈ మూడు విషయాల యొక్క యథార్థాన్ని తెలుసుకోవటమే జ్ఞానం అన్నారు. అంటే ముఖ్యంగా మూడు తత్వాలే ఉన్నాయి. ఏమిటది? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. చిత్ అంటే ఆత్మ, అచిత్ అంటే ఈ శరీరం, ప్రకృతి, ఈశ్వర అంటే పరమాత్మ. ఈ రెండిటికి నియంత్రణ చేసేవాడు ఇది. క్షత్రక్షత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్నాడు భగవద్గీతలో భగవంతుడు 13వ అధ్యాయంలో. క్షత్రక్షత్రజ్ఞయోర్ జ్ఞానం అన్నాడు. క్షత్ర అంటే ఏంటి? శరీరం. క్షత్రజ్ఞయోర్ అంటే ద్వివచనం. ఏది క్షత్రజ్ఞయోర్ అంటే? రెండు క్షత్రజ్ఞాలు ఉన్నాయి. ఎవరు ఎవరు? ఒకటి జీవక్షేత్రజ్ఞ, ఇంకొకటి ప్రధాన క్షేత్రజ్ఞ అంటే పరమాత్మ భగవంతుడు. ఈ మూడిటి గురించి తెలుసుకోవటమే జ్ఞానం. అంటే ఈ మూడు తత్వాల్లో ఎవరు కర్త? భాగవతంలో ఒక విషయం చెప్పబడింది, ఆ భగవంతుడి అనుమతి లేనిదే ఒక గడ్డిపూస కూడా కదలదు. మీరు విన్నారు కదా దీని గురించి? మీ మిత్రుడు వచ్చి మీకు గట్టిగా చెంపదెబ్బ కొట్టండి, ఎందుకు కొట్టామంటే, భగవంతుడి అనుమతి లేకుండా ఒక గడ్డి పూస కూడా కదలదు, నా చెయ్యి కూడా ఆయన అనుమతి వల్లనే కదిలింది అంటే మీరు ఒప్పుకుంటారు దానికి, ఆ సిద్ధాంతానికి? అంటే భగవంతుడే కర్త. ఒక బ్రహ్మచారి ఒకసారి అన్నాడు ఏదో తప్పు చేశాడు, పెద్ద తప్పే చేశాడు, మాట్లాడుతుండే అన్నాడు. మనం అంటాం కదా భగవంతుడి వల్లనే అన్నీ అవుతాయి, ఇది కూడా భగవంతుడి వల్లనే అయిందన్నాడు. నేను ఈ తప్పు చేశాను కదా, ఆ తప్పు చేయటం కూడా ఆ భగవంతుడి వల్లనే అయిందన్నాడు. ఏం చెబుతామని అతను అన్నాడు, ఇప్పుడు మీరు తప్పు చేశారు కదా, అది కూడా భగవంతుడి వల్లనే అయింది కదా. నువ్వు ఈ ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఎట్లా నేను సంవత్సరాలు చేసా అది చేశా అన్నాడు. అది కూడా భగవంతుడి వల్లనే అవుతుంది అనుకో. అంటే మనకి నచ్చిన కార్యాలు భగవంతుడి వలన అవుతుంది, మనకి నచ్చిన కార్యాలు నా ఇంకెవరి వలన అవుతుందా? ఇది చూడండి, అదే ఫిలాసఫీ అప్లై, అన్నిటికీ అప్లై చేయి. ఎవరైనా నిన్ను కొట్టారనుకోండి, అది కూడా అనుకోండి, భగవంతుడి వల్లనే అయింది అనుకోండి, నేను చేసిన తప్పులే భగవంతుడి వల్ల అయింది, ఇంకోళ్ళ తప్పులే భగవంతుడి వల్ల కాదు. ఒకసారి ఏమైందంటే, ఒకరోజు రాజు ఏం చేశామంటే, పెద్ద బయటికి వెళ్ళి అంతస్తులో పెద్ద మహల్, అంతఃపురంలో పెద్ద ఆ కోట ఏమంటారు ఫోర్ట్ ప్రాకారం బయట పై నుంచొని ఎన్నెన్నో వజ్రాలు వైడ్యురాలు కిందకి వేసేసేవాడు. అక్కడ ఉండి ఆ ప్రజలందరూ వచ్చి అన్ని ఏరుకొని బయటికి వెళ్ళిపోయారు, పరిగెత్తికి వెళ్ళిపోయేవాళ్ళు. ఏ జరుగుతుంది తెలుసుకొని చక్కగా వెళ్ళిపోయేవాళ్ళు. రోజు వచ్చేవాళ్ళు, రోజు ఇదే కార్యక్రమం జరిగింది. మంత్రి అడిగాడంట రాజుకి, ఏమిటి రోజు ఇట్లా చేస్తున్నారు మీరు, ఆ ఖజానాన్ని దాకా ఖర్చు చేస్తున్నారే అంటే, ఒకరోజు రాజు ఏం చేశాడంటే రాళ్ళు వేయటం మొదలెట్టాడు పై నుంచి. రాళ్ళు వేయటం మొదలెట్టాడు. అప్పుడు ఉన్నట్టుండి ఆ జనాభా అంది, ఎవరు రాళ్ళు ఇస్తున్నాను బయటకొచ్చారు. రోజు రత్నాలు ఎడూర్యాలు అన్నీ ఆ సొమ్ములన్నీ బయట పైనుంచి పడుతుంటే ఎవరు కనీసం తప్పుగాగైనా ఎవరు అయినా వస్తున్నారని చూడకూడదు, చూడలా రాళ్ళు ఎప్పుడైతే పడుతుంటే అంటే నాకు మంచి జరిగినప్పుడు నేను కర్త, నన్ను పొగిడినప్పుడు నేను కర్త, నాలో ఎక్కడైనా తప్పు దొరికితే ఏదైనా తప్పు దొరికితే అది నేను ఇంకెవరో కర్త చేంజ్ అయిపోతుంది కర్త. నేను గనక పాపం చేస్తే ఆహా భగవంతుడే చేపించాడు నాయన, నేను గనక చక్కగా ఏదో మంచి పని చేస్తే హా నేను చేశాను, అదే చెడు పని అయితే ఆ పని చెడిపోతే హా ఎవరో చేశారు నాయన నేను చేయలేదు. చూడండి కర్త ఎవరు అనేది చాలా ముఖ్యమైన విషయం, దాని గురించి చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. సారభూతంగా చెప్పాలంటే ఈ ముగ్గురు కర్త, ఈ ముగ్గురు అకర్తలు. ఎవరు అకర్త? ఈ ముగ్గురు అంటే ఎవరు? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, శరీరం. ఈ ముగ్గురు అకర్త ఎట్లా అంటే, ఆత్మ అకర్త అంటే ఆత్మ ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకారుణాత్మ కర్త అహం ఇతి మన్యతే అన్నాడు. అనుకుంటాడంట నేను కర్త అని. ఆత్మ కర్త అని అనుకుంటాడు, అనుకోవటం మాత్రమే కర్త కాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేదు, ఆత్మకి ఈ ప్రకృతితో సంబంధమే లేదు. ఈ ఆత్మ చేతనమైనది, ఈ అనాత్మ వస్తువు ఈ ప్రకృతి అచేతనమైనది కాబట్టి ఈ ఆత్మ కర్త కాదు, అనుకుంటాడు నేను కర్త అని అనుకుంటాడు. ఇంకొకటి ప్రకృతి, ప్రకృతి కూడా కర్త కాదు. భగవంతుడు ప్రకృతి క్రియమాణాని అన్నాడు, అంతేగాని ప్రకృతి కర్త అన్న, క్రియమాణాని అన్నాడు. ప్రకృతి చేయిపిస్తుంది కానీ చెయ్యదు, ఎందుకంటే ప్రకృతి అచేతనం కాబట్టి ప్రకృతికి కర్త ఎట్లా? ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, ఎవరో ఒక గొడ్డలితో ఒక చెట్టుని నరికేస్తున్నాడు. ఆ నరికేసేటప్పుడు ఎవరు వచ్చి ఆ చెట్టుని నరికింది, ఆ దాని గొడ్డలు పట్టుకున్న వాడిని ఏమంటారు? కార్పెంటర్ని, వడ్రంగి. ఆ వడ్రంగి చెట్టును నరుకుతున్నాడా, ఆ గొడ్డలు చెట్టును నరుకుతుందా? ఈ విచారం చేస్తే కొంతమంది ఉంటారు గొడ్డలి నరికింది నేనే నరకలేదంటారు. ఒక తుపాకీతో ఒకడిని పీల్చాడు, చంపేశాడు, పోలీసు వచ్చి పట్టుకుందంట. పట్టుకున్నప్పుడు అన్నాడంట, నేనేం చేయలేదు, హాహా తుపాకీ కాల్చింది, తుపాకీ నడిచేదంట. ఇది మూర్ఖత్వం, ఎందుకంటే తుపాకీని పట్టుకొని కాల్చింది నువ్వు, నువ్వు గనక పట్టుకోకపోతే ఆ తుపాకీ ఏం చేసేది కాదు. అందుకని ఈ ప్రకృతి కర్త కాదు. అందుకని భగవంతుడు ఏమన్నాడు, ప్రకృతే క్రియమాణ అని అన్నాడు, కానీ ప్రకృతి కర్త అని చెప్పల. అంటే ఆత్మ కూడా కర్త కాదు, ప్రకృతి కూడా కర్త కాదు. మూడో విషయం ఏమిటి? భగవంతుడు అన్నాడు, నమాం కర్మాణి మంతి నమే కర్మ ఫలే స్పృహ నతస్య కార్యం కరణం చ విద్యతే. ఉపనిషత్తులో భగవద్గీతలో ఎన్నో చోట్ల ఇదే మాట చెబుతుంటాడు, నాకు ఈ ప్రపంచంలో సంబంధం లేదు నాయన. నీ ఎవరు కర్త? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మాట్లాడేవాడు నేనా, నా శరీరమా, నా నాలుక, మీరు వింటున్నారు, మీరేది చెవ్వా ఏమిటి, చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఇది మంచిదే ఈ కన్ఫ్యూజన్ ఉండడం, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత ఎటువంటి జ్ఞానమైనా, ఆధ్యాత్మిక జ్ఞానమైనా భౌతిక జ్ఞానమైనా అన్నీ కన్ఫ్యూజన్ నుంచే వస్తున్నాయి. కన్ఫ్యూజన్ అంటే తెలుగులో ఏమంటారండి, అయోమయం, తికపోబడదాం, అయోమయం. యాపిల్ పైనుంచి కింద పడిందంట, అది కన్ఫ్యూజ్ అయ్యాడు, దానివల్లే పెద్ద గందరగోళం సైన్స్. ఇప్పుడు యాపిల్ చూస్తే కాక అదే గుర్తుకొస్తుంది, ఆయన ఈ యాపిల్ నే మమ్మల్ని చంపేసింది, అది ఇంజనీరింగ్ ఆ సైన్స్ ఈ సైన్స్, అది లేకుండా వాళ్ళే చక్కగా హాయిగా ఉండి బతికేవాళ్ళు. ఏమిటి యాపిల్ కనుక కింద పడి పడకపోతే, వాడేదో కన్ఫ్యూజ్ అయ్యాడు, ఆ కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. ఇది భౌతిక జ్ఞానం అంటే ఇది. ఒకడు కన్ఫ్యూజ్ అవుతాడు, వాడి వల్ల ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతాడు, అట్లా ప్రపంచంతో కన్ఫ్యూజ్ అయిపోతాడు, తికమంది పడిపోతాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అది కాదు, అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడు, తికమని పడాడు, దానివల్ల ఈ ప్రపంచంలో ఉండే అన్ని తికమగలు శాంతమైపోయినాయి, అందరూ కన్ఫ్యూజన్ నుంచి దూరం అయ్యారు. ఇదే అంటే మూలత చెప్పాలి అంటే జ్ఞానం కన్ఫ్యూజన్ నుంచే వస్తుంది. అందుకని ఇవాళ నేను చెప్పేది ఈ క్లాస్లో మీరందరూ కన్ఫ్యూజ్ అయ్యారు కదా, మంచిదే, ఎందుకంటే దానివల్ల కొంచెం విచారణ మొదలెడతారు, మీ బ్రెయిన్ పనిచేయటం మొదలెడుతుంది, లేకపోతే ఏముంది హా మంగళాలు చేసా వచ్చా కూర్చున్నా, అట్లా జీవితం గడిచిపోతూ ఉంటుంది. 5 ఇయర్స్ ఓల్డ్ ఓటీ, 10 ఇయర్ ఓల్డ్ డివోటీ, సీనియర్ డివోటీ అవుతూ ఉంటాం, 20 ఇయర్ ఓల్డ్, 30 ఇయర్ ఓల్డ్ డివోటీ, సీనియర్ అవుతూ ఉంటాం, కానీ మనం యాజ్ ఇట్ ఈస్ ఉంటాం. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, అవర్ కాన్షియస్నెస్ యాజ్ ఇట్ ఈస్. పరపాటులు కూడా భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, కానీ మన బుద్ధి మన చేతన అది యాజ్ ఇట్ ఈస్ ఉండకూడదండి. మన కృష్ణ భక్తిలో మన ప్రగతి ఉన్నదే అది యాజ్ ఇట్ ఈస్గా ఉండకూడదు. దానికోసం ఏం చేయాలంటే ఆ విచారణ శక్తి ఉన్నదే మనీషినహ, మనం విచారించి ఆ శక్తిని భక్త్యా విముచ్చేన్నరహ, విచారణ పరో భక్త్యా వినుచ్చేన్నరహ అన్నారు. భాగవతంలో ఒక ఆఖరి స్కందంలో భాగవతం యొక్క మహిమని చెబుతూ ఎట్లా చదవాలో ఆ భాగవతాన్ని దాని గురించి చెబుతూ సుఖదేవ గోస్వామి అన్నాడు, శ్రీమద్భాగవతం ప్రమాణమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పరారహంస్యం జ్ఞానం పరం గీయతే తత్ జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం. తర్వాత తృణ్వన్ సుపటన్ విచారణ పరో అన్నాడు. ఈ భాగవత జ్ఞానాన్ని విచారణ చేయాలన్నాడు. మనం అర్జించిన జ్ఞానాన్ని మనం కనుక విచారించకపోతే ఆ జ్ఞానం సాక్షాత్కారంగా మారదు. ఆ జ్ఞానం జ్ఞానంలాగానే ఉంటుంది, నోట్ చేసుకుంటారు కదా, ఆ నోట్స్లో నిపుతుంది. ఎట్లాగవుతే ఒక ఆవు ఆ గడ్డి మేస్తూ దినమంతా మేసిన తర్వాత ఒకచోట కూర్చొని ఏం చేస్తుంది, ఏమంటారు దాన్ని, నెవరు వేస్తుంది, దాన్ని విచారణ అన్నారు. అంటే మనం విన్న భాగవతం క్లాస్లో ఎటువంటి క్లాస్ విన్నా ఏది విన్నా దాని మీద విచారణ చేయాలి, ఇది విచారణ. ఎంత విచారణ చేస్తే విచారిస్తే అంత తొందరగా మనకి సాక్షాత్కారం కలుగుతుంది, అందుకని ఇది విచారణ కలుగుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురు కర్తల అకర్త, ఇప్పుడు మనం ఈ ముగ్గురు ఎట్లా, ఈ మూడు తత్వాలు అకర్త ఎట్లాగో మనం దాని గురించి చర్చ చేద్దాం. ఇప్పుడు ఈ మూడు తత్వాలు కర్త ఎట్లాగో దాని గురించి చర్చ చేద్దాం. ఈ మూడు తత్వాలు కర్త, ప్రకృతి అది కర్త. ఎట్లా కర్త అంటే అది ఉపకరణ కర్త అన్నారు. అంటే ఈ గొడ్డలి లాంటిది ప్రకృతి, ఆ గొడ్డలి లేకుండా ఆ గొడ్రాలుడు ఈ చెట్టుని నరకలేడు. హత్య చేసిన వాడు ఆ తుపాకీ లేకుండా ఇంకొకణ్ణి చంపలేడు. అందువలన ఈ తుపాకీ ఇది ప్రకృతి ఏమిటది, అది ఒక ఉపాదానంలాగా ఉంటుందంతే గాని ముఖ్య కారణం కాదు ఈ కర్తకి. అందుకని ఈ ప్రకృతి ఉపాదానంలాగా కర్త, తర్వాత భగవంతుడు, పరమాత్మ. పరమాత్మ కూడా కర్త. ఎట్లా కర్త? భగవంతుడు ఏమన్నాడు? ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర అన్నాడు. ఎట్లా? ఉపద్రష్ట హనుమంత, భగవంతుడు కర్త. ఎంత మటుకు కర్త? ఎట్లా కర్త అంటే హనుమంత, అనుమతి ఇవ్వటం మాత్రమే ఆ భగవంతుడి పని, అంతే. ఇప్పుడు మీరు ఒక ఒక ఆఫీస్కి వెళ్ళేవాడు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళి ఒక లీవ్ లెటర్ ఇస్తాడు పైన ఆఫీసర్కి. ఆ పెద్ద ఆఫీసర్ ఏం చేస్తాడు? అనుమతి ఇస్తాడు, అనుమతిస్తాడు, లీవ్ శాంక్షన్డ్ అంటాడు. రెండు రోజుల తర్వాత లీవ్ అయిన తర్వాత, సెలవు తీసుకున్న తర్వాత, వచ్చిన తర్వాత ఎవరు అడిగారంట, రెండు రోజులు ఎందుకు రాలేదు అంటే, నా పైన ఆఫీసర్ నన్ను పంపించాడు. పంపించలా, ఆయన చేయలా, నువ్వు అప్లికేషన్ ఇస్తే ఆయన ఏం చేశాడు? అనుమతి మాత్రం ఇచ్చాడు. అట్లాగే భగవంతుడు మన చేసే పనులకి అనుమతి మాత్రం ఇస్తాడంతే. హనుమంత అనే ఆ శబ్దంతో భగవంతుడు ఇంత మటుకు మాత్రమే ఆ కర్త. ఆత్మకర్త ఎట్లా? దాని గురించి భగవంతుడు చెప్తాడు. సుఖదుఃఖే భోక్తృత్వే, సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అన్నాడు. ముఖ్యమైన హేతు ఎవరు? మన కోరికల వలన. ఎటువంటి మన హృదయంలో ఎటువంటి కోరికలు ఉంటాయో ఆ కోరికల వలన మనకి సుఖం దుఃఖం కలుగుతూ ఉంటుంది. అంటే ఈ ఆత్మ ఈ కోరిక ఉన్నంత, కోరిక వలన అతను కర్త. ఈ ఆత్మకర్త ఎట్లా అంటే కోరిక. మన హృదయంలో ఉండే ఎన్నో కోరికలు ఉంటాయే, అది ఆ కోరిక ఈ ఆత్మకర్త అని చెప్పవచ్చు. ఈ మూడు తత్వాలు, అకర్త కూడా, ఈ మూడు తత్వాలు కర్త కూడా. ఇది ఈ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా విచారించాలి. దాని తర్వాత ఈ ప్రకృతిని చూసి ఈ జీవుడు, నేను కర్త, నేనే ఈ ప్రకృతిని అని అనుకుంటాడు. ఈ నేనే ఈ శరీరాన్ని అనుకుంటాడు. అనుకున్నప్పుడు కిందటి శ్లోకం, నిన్న తీసుకున్న శ్లోకంలో రెండు శ్లోకాలు ఉన్నాయి, 54, 55. ఈ రెండు శ్లోకాల్లో మూడు ఉదాహరణలు ఇచ్చారు కృష్ణుడు. ఈ మూడు ఉదాహరణలు ఇస్తాడు. ఒకటి, యథాంబస ప్రచలతాహ తరోపి చలా ఇవ అన్నాడు. చాలా అద్భుతమైన ఉదాహరణ చూడండి. ఇప్పుడు మనం ఏదో పడవలు వెళ్తూ ఉన్నాం, ఇది మీకు అనుభవం ఏదో తెలియదు కానీ ఆ పడవలో వెళ్తూ ఉంటాం. ఆ పడవ కూడా మూమెంట్ ఉంటుంది, ఆ నీళ్ల ప్రవాహం కూడా ఉంటుంది, ఆ ఒడ్డులో ఉండి ఆ చెట్లు కూడా ఉన్నాయి. ఈ పడవ కూడా మూమెంట్ ఉంది, నీళ్ల కూడా మూమెంట్ ఉంది. లేకపోతే ఈ పడవ నీళ్ల మూమెంటు ఆ రెండు దానిలో వ్యత్యాసం ఉంటుంది, ఈ స్పీడ్ వేరు. ఆ పడవలో నుంచున్నవాడు ఏం చేస్తాడు? ఆ చెట్లను చూసి అనుకుంటాడు, ఆ చెట్లు కూడా మూవ్ అవుతున్నాయి, చెట్లు కూడా దానిలో అది కూడా ప్రవహిస్తున్నాయి. తరవోపి చలహా అన్నాడు. ఏమిటంటే ఈ జీవుడు ఆత్మవత్ మన్యతే జగత్. ఈ బద్ధవస్థకి ఒక ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఆత్మవత్ మన్యతే జగత్. మనం అజ్ఞానంలో ఉన్నాము, దానికి ఒక ఫస్ట్ మొట్టమొదట లక్షణం ఏమిటి అంటే ఈ ప్రపంచం అంతా చూస్తాను. ఎట్లా చూస్తాను? నేను నన్నే కేంద్రంలో పెట్టుకుని చూసుకుంటాను. నాకు గనక అన్నం సాంబారు చాలా నచ్చితే ఆ యూపీబీఆర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే పెడితే ఎట్లా ఉంటుంది? నిన్న అకించన ప్రభు ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఒక పల్లెటూరు అతను, ఒక పట్టణం అతను. వాళ్ళిద్దరు సమస్య ఏమిటి? వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆత్మవత్ మన్యతే జగత్, నాకు ఏది నచ్చుతుందో ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అదే నచ్చాలి. నేను ఈ పడవలో మూమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఉండే ఈ చెట్లు ఉన్నాయి అది కూడా మూవ్ అవుతున్నాయి. ఈ అజ్ఞానానికి హద్దు ఎటువంటిదంటే, నేను కూడా ఈ ప్రపంచంలో జన్మించాను, ఆ కృష్ణుడు కూడా ఈ ప్రపంచంలో జన్మించాడు. నా జన్మలో ఆ కృష్ణుడి జన్మలో ఎటువంటి తేడా లేదు. ఆ కృష్ణుడు 16,108 గోపికలతో నృత్యం చేస్తే, నేను ఇద్దరు ముగ్గురితో చేస్తే ఏం పొరపాటు, ఏం తప్పేమి ఉంది, ఏం తప్పలేదు. ఇది రెండో అజ్ఞానం. ఏంటంటే ఆ బయట జరిగిన విషయాలు దాని వలన మనలో ఉండే అనుభవం ఒకటి, మన హృదయంలో ఉండే అనుభవానికి బయట ఉండే విషయాలకి ఒక ఉదాహరణ ఏమిటంటే, యథాంబసో ప్రచలత తరవోపి చల ఇవ అన్నాడు. ఇంకొకటి, ఆ బయట జరిగే అనుభవం ఉందే, ఆ అనుభవం వల్ల మనకి కలిగే అనుభవాన్ని, ఇది రెండో అజ్ఞానానికి ఒక రెండో ఉదాహరణ. ఏమిటది? చక్షుషా భ్రామయేమానేన దర్శతే భ్రమతీవ భూ అన్నాడు. రెండో ఉదాహరణ. చిన్నపిల్లలు ఏం చేస్తాడు? తిరుగుతుంటారు. రాదు దే స్టాప్. అట్లా ఏమనిపిస్తుంది? ఆ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమనుకుంటాడు? ప్రపంచం కూడా తిరుగుతుంది అనుకుంటాడు. అట్లాగే ఎవరికో ఒక దెయ్యం పట్టుకుంది అనుకోండి, పట్టుకుంటాను దెయ్యం అంటే ఏమంటారు, భూతం అంటారు, ఏమంటారు ఈ ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఆంధ్ర భాషలో కూడా వేరు, ఒక్కొక్క చోట ఒక్కొక్క యూసేజ్ వేరు. ఆ కృష్ణాగోదావరి జిల్లాలో దెయ్యం అంటారు, ఇక్కడ ఏమంటారు, ఇక్కడ కూడా అదే అంటారు. పట్టుకుంది అనుకోండి ఏం చేస్తాడు? ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చి మాట్లాడమంటూ ఉంటాడు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈవిడైనా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను కూడా, ఆయన పిచ్చి మాటలు మాట్లాడలా, మాట్లాడేవాళ్ళు ఎవరు? ఆ దయ్యం మాట్లాడిపిస్తుందంతే. అట్లాగే ఈ బద్ధ అవస్థ అంటే ఏమిటంటే, ఈ అజ్ఞానం అనే దయ్యం మనం పట్టుకుంటుంది. ఆ పట్టుకొని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడిస్తుంది. ఈ ప్రపంచంలో పిహెచ్డి బుక్స్ అయినా, ఎంఏ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఇవన్నీ ఏమిటంటే పిచ్చి మాటలు మాట్లాడమే. ఎందుకంటే ఆ దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఉన్నారే, ఎట్లా మాట్లాడతారు, అటువంటి మాటలు మాత్రమే. అంటే ఆ బయట జరిగే కొన్ని విషయాలు ఉన్నాయే, దాంతో మనకి ఎటువంటి సంబంధం లేదు, అయినా మనం అనుకుంటాం ఇది నాకు జరిగింది అనుకుంటాం. ఎవరో మీకు ఒక మంచి మిఠాయి ఇచ్చారు, చాలా తీయగా ఉందనుకుంటారు. ఇది మీకు దయ్యం పట్టుకుంది కాబట్టి అది అనుకుంటారు. ఏదో ఒక సుందరమైన స్త్రీ అది చూసి ఓ చాలా సుందరంగా ఉంది, ఇది అనుకుంటాం మాత్రమే, దానిలో ఎటువంటి సత్యము లేదు. అది చెప్పడానికి మూడో ఉదాహరణ. ఏమిటి అది ఉదాహరణ అంటే, యథా మనోరథ దియో విషయానుభతో మృషా స్వప్న దృశా చ దాష్ట తథా సంసార ఆత్మనః అన్నారు. అంటే యథా స్వప్న దృశాస్ అన్నాడు. మనం స్వప్నంలో ఏదేదో చూస్తుంటాం, ఆ బయట చూసిన దానికి, ఆ స్వప్నంలో చూసిన దానికి మన జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా ఏమనుకుంటాం, ఇదే సత్యం అనుకుంటాం. మనం స్వప్నంలో ఎటువంటి అనుభవం చేస్తున్నామో, దానిలో ఎటువంటి సత్యం లేకపోయినా మనం అనుకుంటాం ఈ సత్యం అనుకుంటాం. ఒకరోజు రాత్రిపూట పడుకున్నప్పుడు రాజు దశరథుడు స్వప్నంలో చూశాడు. ఏం చూస్తాడు? పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఒకడే ఉన్నాడు. పరిగెత్తుకుంటున్నాడు. దామేస్తుంది. వెనక సైనికులు పరిగెత్తుతున్నాడు. అలసిపోయాడు. అది ఏదో తెలియక ఒక బావిలో దూకాడు. ఆ బావిలో దూకినప్పుడు ఆ బావిలో సర్పాలున్నాయి. పైన బావి నుంచి బయటికి రావాలంటే పైన ఒక సింహం బయటకు ఉంది. ఈ పరిస్థితిని చూసి ఒక రకంగా ఏదో ఆ స్వప్నం ఆగిపోయింది. స్వప్నం నుంచి బయటకు వచ్చి మేల్కొన్నాడు. మేల్కొన్నప్పుడు అన్ని మొత్తం శరీరం అంతా చండచండలు కారిపోతున్నాయంట. భయానకమైన అవస్థలో ఉన్నాడు. మంత్రిని పిలిచాడంట. ఇది నేను చూశాను అంటాడు మంత్రి. అని ఇదంతా స్వప్నమే, మరిచిపోండి అన్నాడు. ఇది కనుక స్వప్నమే అవుతే నాకు ఇక్కడ చెమటలు ఎందుకు కారుగుతున్నాయి అంటే, ఇది నేను చూశానే ఈ భయానకమైన పరిస్థితి. ఆ పరిస్థితిని కేవలం చూడటమే కాదు, స్వప్నం చూడటమే కాదు, ఆ స్వప్నాన్ని నేను అనుభవం కూడా చేశాను. అప్పుడు అడిగాడంట ఒక మంచి ప్రశ్న. ఇప్పుడు నేను చాలా పెద్ద ఒక అంతస్తులో ఉన్నా, నేను పెద్ద కోటలో ఉన్నాను, ఎన్నో సుఖ సౌకర్యాలు ఉన్నాయి నాకు, రాణులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఉన్న జనక మహారాజు దశరథ గారు, జనక మహారాజు, ఇప్పుడు నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఆ స్వప్నంలో నేను దుఃఖాన్ని అనుభవించాను, భయాన్ని అనుభవించాను. ఇప్పుడు మంత్రితో అడిగాడంట, చెప్పు ఏది స్వప్నం, నేను దేన్ని స్వప్నం అనుకోవాలి? పడుకున్నప్పుడు అనుభవించింది స్వప్నమా, నేను కళ్ళు తెరిచి తిరుగుతున్నప్పుడు అది స్వప్నమా అన్నారు. తర్వాత దాని గురించి విచారిస్తూ ఎన్నెన్నో ఋషుల్ని అడిగాడు. అష్టావక్ర గీత ఏవేవన్నీ వచ్చినాయి. దానివల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆత్మకి ఈ మూడు అవస్థలు స్వప్న రూపమే. ఒక రకంగా చెప్పాలంటే ఏమిటిది, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు స్వప్న రూపాలే. మనం ఈ దృశ్య జగత్తులో ఏదో చూస్తున్నామే, మనం ఏదో మంచి పిండి వంటలు తింటున్నాం, మనకేదో హాయిగా అనిపిస్తుంది, సుఖంగా అనిపిస్తుంది అనిపిస్తుంది, కానీ అది వాస్తవికం సుఖం కాదు. ఆత్మకి దానితో ఎటువంటి సంబంధం లేదు. మనం అనుకుంటాం 4 అంతస్తుల నుంచి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా ఇంటి నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాను, మీ ఆత్మ కూడా వచ్చిందా? ఇది చాలా విచారిస్తే శాస్త్ర ఆధారం లేకుండా విచారిస్తే పిచ్చెక్కుతుంది. విచారిస్తే మనకు అనిపిస్తుంది ఈ ఆత్మకి దీనికి ప్రపంచంలో ఈ శరీరంతో ఎటువంటి సంబంధం లేదు, లేకపోయినా ఇవన్నీ మిథ్య అని. తథా సంసార ఆత్మనః, అందుకని ఈ సంసారంలో ఉండే ఆ భోగ దుఃఖం భోగం ఏదైనా అది మిథ్య, ఎటువంటి ఆత్మకి సంబంధం లేదు అని నిరూపించారు. ఏది కిందటి శ్లోకంలో. ఇప్పుడు ఇవాళ్ళ శ్లోకంలో ఒక ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న మనకి, మన జీవితానికి, మన భక్తులైనంత వలన ఈ యొక్క ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంద్రియ భోగ విషయ వస్తువులు ఉన్నాయి, దాంతో ఆ భోగం ప్రవృత్తుందే, ఆ దానికి ఆత్మకి సంబంధం లేదు, అది మిథ్య మాత్రమే. అది మిథ్య అవుతే, అది మిథ్య కనుక అవుతే ఏమవ్వాలి, ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. మీరేదో పిక్చర్ చూస్తున్న, సినిమా చూస్తున్నారు అనుకోండి, అది చూస్తూ మీకు తెలుసు అది ఏదో పిక్చర్లో ఏదో కొట్టుకుంటున్నారో వాళ్ళకి తెలుసు, దాంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. లేకపోయినా దాన్ని హిందీలో ఏమంటారు అప్న్యాప్ అంటారు. దాన్ని తెలుగులో ఎట్ట చెప్పను, తాపడతా అది కాదు, ఆటోమేటిక్లీ ఉంటారు దాన్ని ఉంటారు సహజంగా, సహజంగా అనుకుందాం సహజంగా ఆటోమేటిక్. ఏదో మిథ్య ఉంటే ఆ మిథ్య వస్తువు ఆటోమేటిక్గా సహజంగా అది పోవాలి కదా. నా అజ్ఞానం వల్ల నేను సుఖంగా ఉన్నాను, నాకు దుఃఖము ఇవన్నీ అనిపిస్తుంది, ఇది మిథ్య. ఇది మిథ్య కాబట్టి సహజంగా ఆ మిథ్య పోవాలి. నా అజ్ఞానం అనే ఆ మిథ్య ఉన్నదే అది సహజంగా వెళ్ళిపోవాలి కదా. అది ఇవాటి శ్లోకం ఒక ప్రశ్న. ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి కదా, అందుకని ప్రభుపాదు శిష్యులు ఏం చెప్తారంటే ఇక్కడ, వన్ మే అబ్జెక్ట్ దట్ ఇఫ్ లార్డ్ కృష్ణ ఇన్సిస్ట్ దట్ మెటీరియల్ లైఫ్ ఈజ్ ఫాల్స్, దెన్ వై షుడ్ వన్ ఎండీవర్ టు స్టాప్ ఇట్? ఈ మిథ్య, నేను పిక్చర్ చూస్తున్నాం, సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ సినిమాని ఆపేయటానికి మనమేం ప్రయత్నించక్కర్లేదు కదా. ఆ సినిమా కొంతసేపటి తర్వాత ఏమవుతుంది, అయిపోతుంది కదా, అయిపోతుంది. అట్లాగే మన అజ్ఞానంలో ఉండే పరిస్థితి, మన అజ్ఞానం కొంతసేపటి తర్వాత ఆటోమేటిక్గా సహజంగా ఏమవుతుంది, ఆగిపోవాలి. ఇది ఇవాళ క్వశ్చన్ ఆర్గ్యుమెంట్, కొంతమంది ఆర్గ్యుమెంట్ ఇది, కొంతమంది కాదు ప్రతి ఒక్క జీవుడు, ఈ బద్ధవస్థలో ఉన్న జీవుడికి ఆర్గ్యుమెంట్ ఇదే. మనం చెబుతాం హరే కృష్ణ మంత్రం జపం చేయండి, మీరు మందిరానికి రండి, భాగవతం క్లాస్ వినండి, భగవంతుడు దయ. ఆ దయ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అవుతాయన్నాడు. ఈ అజ్ఞానం ఆటోమేటిక్గా దూరం కాదు. ఈ అజ్ఞానం ఆటోమేటిక్గా ఏమవదు, సహజంగా పోదు. సహజంగా మన శరీరం పెరుగుతూ ఉంటుంది, సహజంగా మృత్యు వస్తుంది, సహజంగా మనకి ఇంకో జన్మ వస్తుంది. దీన్ని ఆపటం సహజం కాదు, ఇది మిథ్య అయినా కూడా సహజం కాదు. దీని గురించి విచారించాలి. ఏమవుతుందంటే, మనం భక్తులైన ఫస్ట్ 2-3 సంవత్సరాలు ఉన్నాయి, దానిలో మనం తీవ్రంగా ప్రయత్నిస్తామండి భక్తి చేయటానికి. ఎంత ప్రయత్నిస్తామో దాని తర్వాత ఆటోమేటిక్ అయిపోతుందిలే. ఇంకెవడో తీవ్రంగా ప్రయత్నిస్తాం అనుకోండి, కొంతసేపటితో తెలుస్తుందిలే, నార్మల్ అయిపోతాడు. ఎన్నో అంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం. నాలుగు బావ మంగళారతికి పోతే మనం నీచలకి ఎప్పుడు వచ్చేవాళ్ళం, మూడింటికి వచ్చేవాళ్ళం. 2-3 సంవత్సరాల తర్వాత నేను అట్లా చేసేవాడిని, ఏదో కొత్త కాదు, నీకు ఇవన్నీ కొత్త కదా, నేను సీనియర్ ఇప్పుడు. తర్వాత తెలుస్తుంది, దేవుడు ఏం తెలుస్తుందంటే అన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి. ఆటోమేటిక్గా సహజంగా అజ్ఞానం దూరం కాదు, దానికి ప్రయాసం చేయాలి, ప్రయత్నించాలి. అది ఈ యొక్క శ్లోక శిక్ష. అజ్ఞానం మిథ్య అయినా, ఆ మిథ్య అయినా కూడా సహజంగా పోయే మిథ్య కాదు. ఆ సినిమా మిథ్య, అది సహజంగా పోతుంది, గంటో గంటన్నర తర్వాత పోతుంది. ఎందుకంటే ఆ మిథ్య సృష్టి ఎవరో జీవుడు చేశాడు, ఆ భగవంతుడు చేసిన సృష్టి ఉన్నదే ఆ మిథ్యా సృష్టి. ఇది ఆగే సినిమా కాదు, ఏదో గంట గంటన్నర తర్వాత ఆగేది కాదు. ఈ జీవితం అయిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఇంకొక శరీరం వస్తాడు. దానికి ఎటువంటి ఇంటర్వెల్లే ఉంటుంది, ఆ మృత్యు అనేది ఇంటర్వెల్ మాత్రమే, అది ఎండ్ ఉండదు, ద ఎండ్ రాదు. నువ్వే ప్రయత్నించాలి. సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రులకు సినిమా అంటే చాలా వెర్రి. ఒకసారి యాత్ర తీసుకొచ్చా వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర తీర్థక్షేత్రాలు, విజయవాడ మన బాణకాల నరసింహ, భద్రాచలం అన్ని చోట్ల తీసుకొస్తే యాత్ర అయిన తర్వాత ట్రైన్లో బాంబే వెళ్తున్నాం. నలుగురు వచ్చారు, యూత్ వచ్చారు. రౌజీ అన్ని చోట్ల యాత్రకి వెళ్ళాం అన్నీ కానీ ఇవన్నీ చూస్తుంటాం, చాలా తీర్థక్షేత్రాలు బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎన్నెందో మంచి పని చెప్పారు. ఈ ఆంధ్ర వాళ్ళు ఏమిటి పిచ్చి వాళ్ళు అన్నారు. ఏంటంటే ఎక్కడ చూసినా పోస్టర్సే, ఎక్కడ చూసినా సినిమా పోస్టర్లే, ఏమిటి నేను అదే అన్నా. నాయన ఈ హిందీ పిక్చర్స్ కంటే తెలుగు పిక్చర్ చాలా ఫేమస్, అని తెలుగు పిక్చర్ నుంచి కాపీ చేస్తారు హిందీ వాళ్ళు. నిజమే. ఏమవుతుందంటే ఈ భాగవతంలో ఈ థియేటర్ గురించి వర్ణించారు. మాయా అంటే ఏమిటంటే థియేటర్ అన్నాడు భగవంతుడు. అన్నాడు ఎక్కడన్నాడు భాగవతం చతుశ్లోకి భాగవతం విన్నారా మీరు? దానిలో మాయ యొక్క పరిభాష చెబుతూ భగవంతుడు బ్రహ్మదేవుడు చెబుతాడు, రితేతార్థం యత్ ప్రతీయేచ్ఛ న ప్రతీయేచ్ఛాత్మని తం విద్యాద్ ఆత్మనో మాయా మిథాభాసు తథా తమః అన్నాడు. తమః అంటే ఏమిటి? అంధకారం అంతే కదా, అంధకారం. ఇప్పుడు 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 వెళ్ళుంటారు, ఎప్పుడు వెళ్ళుంటారు పిక్చర్కి, థియేటర్కి వెళ్ళారు, ఏదో డిమ్ లైట్స్ ఉంటాయి, మీదేదో L1 L2 ఏదో ఉంటుంది కదా టికెట్లు, సీట్ నంబరు ఏదో ఎదుగుతూ కూర్చుకుంటున్నారు, కూర్చున్నారు. ఆ కూర్చున్న తర్వాత అన్ని లైట్లు అన్నీ ఆగిపోతాయి. తమహ అన్నాడు. ఈ భౌతిక ప్రపంచం ఏమిటి? తమస ప్రస్పరస్తాత్ అన్నాడు కదా ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడు కూడా అన్నాడు. ఈ తమహ అంటే ఈ థియేటర్ ఏంటంటే భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం అంటే ఒక పెద్ద థియేటర్. మన థియేటర్ ఏదో ఈ సినిమా హాల్ ఉన్నాయే, అది కట్టించిన వాళ్ళు ఎవరో జీవులు కదా, అది చిన్న థియేటర్. పెద్ద థియేటర్ ఏమిటి? భగవంతుడు సృష్టి ఈ భౌతిక ప్రపంచం. ఇప్పుడు ఆ థియేటర్లో ఫస్ట్ అంధకారం తమహ. అంధకారంలో చీకటి, నీకు నీ చెయ్యి ఎక్కడుందో తెలియదు, ఉందో తెలియదు, అది కూడా తెలియదు. మీరున్నారు అది కూడా తెలియదు, మీరెవరు అది కూడా తెలీదు, పక్కవాడెవడో అది కూడా తెలీదు. అజ్ఞానం అదే కదా. చీకట్లో ఉన్నప్పుడు ఆ థియేటర్కి ఆ సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా హాల్లో మనం ఉన్నామో అది కూడా తెలీదు, మనం ఎవరో అది కూడా తెలీదు, పక్కన ఎవడున్నారో అది కూడా తెలీదు. అదే కదా అది పరిస్థితి. ఉన్నట్టుండి ఏమవుతుంది? ఆభాస అంటే రిఫ్లెక్షన్. ఈ రెండు అక్షరాలని గుర్తుంచుకోండి, యథాభాసో తథా తమః. ఆభాస తమః, తమ అంటే అంధకారంలో ఆ చీకటిలో రిఫ్లెక్షనే ఈ మాయా అన్నాడు. ఆ చీకటిలో కనిపించే ఒక ప్రకాశం ఉందే దాన్ని మాయా అన్నాడు భగవంతుడు. థియేటర్లో ఉంటుంది చీకటిలో ఒక ప్రకాశం వెలుతురి, చీకటిలో కనిపించే ఒక ఒక ప్రాంతంలోనే ఉంటుంది, అన్ని 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 చోట్ల ఉండదు ఆ వెలుతురు, ఒకే ఒక చోట ఉంటుంది. అంటే మీరందరూ మర్చిపోతారు ఆ సినిమాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలియదు కానీ నాకు చిన్నప్పుడు నాకు తెలుసు, మా అమ్మమ్మ నాయన వాళ్ళు సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఏడుచుకుంటూ వచ్చేవాళ్ళు అండి. ఒకరోజు ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ వచ్చి ఏడవటం అన్నట్టు నేను అడిగాను చిన్నవాడినప్పుడు, ఏమైందమ్మా ఏమైంది ఏమైంది ఏమమ్మా ఏమైంది, నిన్ను కొట్టారా అని అన్నారా, నువ్వు ఊరుకోరా అని, ఏమి నువ్వు ఏడుస్తున్నావు నేను ఎట్లా ఊరుకోకుండా చెప్పంటే అంటే. అటువంటి యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఈ మధ్య అటువంటి యాక్టర్స్ లేరండి. ఈ సినిమా గురించి చాలా చెప్పుకోవచ్చు, ఆయన మన టైం లేదు కానీ ఏమిటంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ భగవంతుని యొక్క ఆ సినిమా ఉన్నదే ఇది దా ఎండ్ లేదు, దానికి ఆటోమేటిక్గా స్వతహాగా అది ఎండ్ కాదు. మనం ప్రయత్నించాలి, మన ప్రయత్నం లేకుండా స్వతహాగా ఈ మాయా, ఈ అజ్ఞానం ఉన్నదే, అది దానికి అంతు లేదు. ఈ అజ్ఞానానికి అంతు లేదు. అజ్ఞానానికి అంతు చూడాలి అంటే మనం ప్రయత్నించాలి. మనం ప్రయత్నం చూసి ఆ భగవంతుడు ద ఎండ్ చేస్తాడు. అందుకని భాగవతంలో చాలా అద్భుతమైన శ్లోకం, తస్యైవ హేతు ప్రయతేత కోవిదౌ అన్నారు. ప్రయాసంజి అన్నాడు, ప్రయతేత కోవిదః. బుద్ధిమంతుడు అవుతే ఏం చేయాలి? ప్రయాసం చేయాలి, ప్రయత్నించాలి. ఆటోమేటిక్గా అవదు, ఆటోమేటిక్ అవ్వదండి. ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయి భాగవతంలో. ప్రహ్లాద ఋషభదేవుడు ఏమన్నాడు? అదే అన్నాడు, విడ్వరాహ, మీరు ప్రయత్నించి ఏది సాధిస్తున్నారో ఈ ప్రపంచంలో అది ఒక పందికి ఫ్రీగా దొరుకుతుందంట. వండడానికి ఒక చోటు, తినడానికి ఒక తిండి. ఏ పంది స్కూల్ కాలేజీకి వెళ్ళదు, ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా చక్కగా ఆ జీవితం గడుపుతుంది పంది. పందికి ఏది ఫ్రీగా దొరుకుతుందో దాన్ని మనం ప్రయత్నించి, అది ప్రయత్నం చేసి సాధిస్తున్నామే. అరే అన్ని ప్రయాసాలు మానేస్తాను. ప్రయాసం చెయ్యి, ప్రయత్నించు. దేనికి ప్రయత్నించు? శుద్ధహే ధర్మ సౌఖ్యం త్వనంతం అన్నాడు. ఈ ప్రయత్నం అనేది ఎప్పుడు మనం ఆపకూడదు, మానేయకూడదు. సీనియర్ అయినా మానేయకూడదు. భగవద్గీత చదివేశానండి, ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి మనకి. చదివేశాను, చదివేశా డిస్ట్రిబ్యూషన్ అంతే. భాగవతం రోజు వింటాం కదా నేటు, చైతన్ చేరుతాము. అది మన తెలుగు కదా, మనకెందుకో మనకేదో అర్థం కాదు, బెంగాలీలో ఉందంట. చిన్న పుస్తకాలు అవి ఆ జాయిన్ అవ్వక మునిపే చదివేశా. ఇది అజ్ఞానం, ఆటోమేటిక్ ఎటువంటిది కాదు, ప్రయత్నించాలి. తస్యైవ హేతు ప్రయతే తక్కువ విధ అన్నాడు, ప్రయత్నించండి. అజ్ఞానం అది అట్లాగే ఆటోమేటిక్గా, సహజంగా, తేలిగ్గా అది ఎండ్ అవ్వదు. ఎందుకంటే ఈ అజ్ఞానం అనే ఆ సినిమాని ఆ డైరెక్టర్ కృష్ణుడు, దానికి ద ఎండ్ లేదు. ఇంటర్వెల్ అంటూ ఉంటుంది, ఆ ఇంటర్వెల్ మృత్యు. ఓకే, హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న ఉండండి, అడగండి. ఇన్ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. అంత తెలియక దొరికే ఆన్సర్ కాదు ఇది. ఆన్సర్ కనుక ఇస్తే మనం తినే ప్రసాదం అరగదు, అందుకని కొద్ది సస్పెన్స్ పెడతాం. అంత తెలియక దొరకదు. మీరు ఆ భగవద్గీత చదవండి, ఇదే నా ఆన్సర్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ్, రామ్ రామ్.